పద్మాసువాసి పరమదర్శనం పరమవాసి మహిమ ప్రభావం.
మనిషికి మహిమాన్వితమైన భవిష్యత్తు ఉంది అనటానికి చక్కని నిదర్శనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మానవుడు ఈలోక జీవితంతోనే తన భవిష్యత్తు ముగిసిపోతుంది అని భ్రమిస్తూ ఏదో తింటూ త్రాగుతూ జీవితాన్ని తాను కోరినట్లు జీవిస్తూ ఏ గురి గమ్యం లేకే ముగిస్తున్నాడు. తాను మరణిస్తే ఆ తర్వాత ఏమిటి అనే ఆలోచనే కలిగి ఉండలేకపోతున్నాడు. ఈ వర్తమానం వింటున్న నీవు ఇదే స్థితిలో ఉంటే గాని ఈ వర్తమానం నీకోసమే దేవుడు సిద్ధం చేశాడు. విని మనసు మార్చుకుని పాపక్షమాపణ పొందుకుని రక్షకుడైన యేసయ్యను హృదయంలో చేర్చుకుని ఈరోజే అంత గొప్ప మహిమాన్వితమైన భవిష్యత్తును కలిగి ఉండవలసిందిగా ప్రకటన 22:5 వర్తమానం ఎన్నో వివరాలు నీకు అందజేస్తుంది. శ్రద్ధతో వినండి మరి.
ప్రియ స్నేహితులారా, కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు నామమున మీకు శుభం. మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 22:1-5 వరకు సావధానంగా వినండి. స్ఫటికము వలె మెరిసే జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించడము ఆ దూత నాకు చూపాడు. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షమున్నది. అది నెలనెలకు ఫలిస్తూ 12 కాస్తుంది. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచటానికి వినియోగిస్తాయి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదీ దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉంటుంది. ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ఆయన ముఖదర్శనము చేస్తూ ఉంటారు. ఆయన నామము వారి నొసళ్లయందు ఉంటుంది. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడు. వారు యుగయుగములు రాజ్యము చేస్తారు. శ్రోతలు వింటున్నారా, మనం ప్రకటన గ్రంథం చిట్ట చివరి అధ్యాయానికి వచ్చాము. ఈ అధ్యాయంలోని అంశాలు జీవజల నది, జీవవృక్షం, యేసు రాకడను గురించిన వాగ్దానం 2 పునరుద్ఘాటించబడింది. బైబిల్ గ్రంథమందలి చివరి ఆహ్వానం. ఈ అధ్యాయం మనకెంతో అమూల్యమైనది. మానవుని ఆధ్యాత్మిక యాత్రలో చివరి మజిలీలో ఆఖరు సన్నివేశం మనం చూడబోతున్నాము. దేవుని వాక్యమందలి తుది పలుకే ఈ అధ్యాయం. అడుగడుగునా ఉత్కంఠభరితమైన ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలు ప్రకటన గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నెన్నో ప్రశ్నలను మనం ఎదుర్కొన్నాము. వాటన్నిటికీ జవాబు ఈ లోకంలో ఉండగా మనకు దొరకకపోవచ్చు. కొన్ని సంగతులు మరుగు చేయటం దేవునికి ఘనత. మనం నిత్యత్వంలో ప్రవేశించినప్పుడు అన్ని ప్రశ్నలకు జవాబులు ఇట్టే తేట తెల్లమవుతాయి గనుక ఓపిక పట్టండి. బైబిల్లోని ప్రారంభ వచనం, దేవుడు ఆదియందు భూమ్యాకాశములను సృజించాడు. ముగింపులో దేవుడే సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకొని నిత్యత్వంలో సార్వభౌముడై కనపడుతున్నాడు. ఆయన ఎన్నో శ్రమలనుభవించాడు, గొప్ప వెల చెల్లించాడు. ఆయన సిలువపై మరణించాడు. అయితే ఆయనకే విజయం, ఆయనదే మహిమ. యషయా గ్రంథం 53:11 అంటోంది, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందుతాడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేస్తాడు. జీవజలముల నది, జీవవృక్షం అక్కడ ఉన్నాయి. ఆ నది స్ఫటికములాగా మెరిసిపోతోంది. ఆ నది దేవుని సింహాసనము నుండి బయలుదేరి ఆ పట్టణము రాజవీధి మధ్యగా ప్రవహిస్తోంది. ఆ నదికి ఇరువైపులా జీవవృక్షముంది. సంవత్సరానికి 12 కాస్తుంది. నెల నెలా ఒక పంట. ఆ చెట్టు ఆకులు జాతులను స్వస్థపరుస్తాయి. శ్రోతలు వింటున్నారా, ఇంతవరకు నూతన యెరూషలేము భూమి పంటను గురించి చెప్పబడలేదు. పట్టణము యొక్క నైసర్గిక స్వరూపం మాత్రమే వర్ణించబడింది. పట్టణం ప్రకాశిస్తోంది. ఇప్పుడు నూతన యెరూషలేములోని భూసారము ఎలాంటిదో వర్ణించబడింది. సృష్ట్యారంభంలో ఏదేను తోటలో ఒక నది ఉంది. అది నాలుగు పాయలై ప్రవహించింది. సమృద్ధిగా నీరు ఉంది గాని అది జీవజలము కాదు. ఏదేను తోటలో చెట్లున్నాయి. ఆ చెట్లలో ఒకటి జీవవృక్షం. ఆదికాండం 3:24 ఆదామును దేవుడు వెళ్లగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోయే మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువపెట్టాడు. అయితే యేసుక్రీస్తు తన రక్తమూల్యం చెల్లించినవాడై జీవవృక్షమునకు మార్గము తెరిచాడు. అయితే నూతన యెరూషలేములో జీవజల నది ఉంది. ఆ నదికి మూలస్థానం దేవుని సింహాసనం. జీవవృక్షం ఫలవృక్షం, సంవత్సరమంతా సమృద్ధి పంట, రకరకాల ఫలాలు ఒకే జీవవృక్షం పండిస్తుంది. నిత్యత్వంలో మనం జీవవృక్ష ఫలాలు తింటాము, జీవజల నది నుండి తాగుతాము. ఈ మాటలు మనకెంతో ఆదరణ కలిగిస్తాయి. పండ్లు మాత్రమే, మరే విధమైన ఆహారము అక్కడ ఉండదు. మొదట ఏదెను తోటలో కూడా అంతే. ఫలవృక్షాల పంటను ఆదాము దంపతులు తినాలి. అదే వారి ఆహారం. ఆదికాండం 1:29-30 దేవుడన్నాడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చే ప్రతి చెట్టును, విత్తనములిచ్చే వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమవుతాయి. భూమీద నుండే జంతువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకే సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమవుతాయి. ఈ వాక్యానికి ఆధ్యాత్మిక భావం చెప్పుకోవచ్చు గాని అక్షరాలా ఇది వాస్తవమని గుర్తించాలి. ఈ చెట్టు యొక్క ఆకులు కూడా ఎంతో ఉపయోగకరమైనవి. వాటిలో ఔషధి గుణం ఉంది. స్వస్థపరిచే ఆకులు. అనేక జాతులు నూతన యెరూషలేముకు వస్తారు. వారికి శరీరాలకు ఈ వృక్షపు ఆకులు ఔషధంలాగా పనిచేస్తాయి. శారీరక ఆధ్యాత్మిక ఆరోగ్యం కలుగుతుంది. రోగాలు రావు, వస్తే స్వస్థత. జీవవృక్షం ఆహారానికి ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే పాపమనేది అందులో ఎంతమాత్రమూ ప్రవేశించదు. ప్రవేశించడానికి వీలు కాదు. అది నూతన యెరూషలేము. శాపగ్రస్తమైనది ఏదీ అందులో ఉండదు. అక్కడ దేవుని సింహాసనమున్నది. అది గొర్రెపిల్ల యొక్క సింహాసనం. ఆయన దాసులు ఆయనను సేవిస్తారు. ఆయన ముఖ సందర్శనం చేస్తూ ఉంటారు. ఆయన నామము వారి నొసళ్లపైన రాసి ఉంటుంది. మొదటి సృష్టి పాపంచేత చెడిపోయింది. అది శాపం. ఈ పాత సృష్టిపై పాపపు డాగులున్నాయి. నూతన సృష్టిలో పాపం ప్రసక్తే ఉండదు. పాపం అందులోకి ఏమాత్రమూ రావడానికి వీల్లేదు. మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్షంలో పాపశక్తి నిక్షిప్తమై ఉంది. దేవుడు, గొర్రెపిల్ల అక్కడ ఉన్నారు గనుక పాపం ఆ ఛాయలకు కూడా రాదు, రావటానికి వీల్లేదు. ఏదేను తోటలో దేవుడు లేని సమయంలో సైతాను అందులో ప్రవేశించాడు. ఆదాము దగ్గర లేనప్పుడు అతని భార్య అయిన హవ్వను శోధించాడు. నూతన యెరూషలేములోని సింహాసనాన్ని చూడండి. తండ్రి కుమారుల రాజధాని నగరమే నూతన యెరూషలేము. తండ్రి కుమారులున్నారు. పరిశుద్ధాత్మ పేర్కొనబడలేదు. ఎందుకని? భూమి నిరాకారమై శూన్యమైపోయినప్పుడు దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడాడు. పాడైపోయిన ఈ భూమికి స్వరూపము సౌందర్యము కలిగించడానికి పరిశుద్ధాత్మ సృజనాత్మక శక్తి పనిచేసింది. ఆదికాండం 1:2 పాపుల హృదయాలలో ఈ రోజున పరిశుద్ధాత్మ పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుదల కలిగిస్తున్నాడు. అయితే నూతన యెరూషలేములో పరిశుద్ధాత్మ పనేమీ లేదు. ఆయన అందుకే ఇక్కడ పేర్కొనబడలేదు. ఆయన దాసులు ఆయన ముఖదర్శనం చేసుకుంటారు. పరలోకంలో పనేమీ ఉండదు అనుకోకండి, అక్కడ సోమరితనం ఉండదు. ఆయన దాసులు సేవ చేస్తూనే ఉంటారు. సేవ అంటే ఏమిటనుకున్నారు? హెబ్రీ పత్రిక 9:1-6 మనకు సేవా నిర్వచనాన్ని తెలియచేస్తున్నాయి. మొదటి నిబంధనకైతే సేవా నియమములున్నాయి. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉంది. ఇవి ఇలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేస్తూ నిత్యము ఈ మొదటి గుడారములోనికి వెళ్ళేవారు. మరి నిత్యత్వంలో మనము ఎలాంటి సేవ చేస్తామో ఈ మర్మం మనం నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు గాని మనకు బోధపడదు. మనము ఆయన ముఖ సౌందర్యాన్ని కనురెప్పలు ఆర్పకుండా చూస్తాము. మోషేకు అదే కోరిక, ఫిలిప్పుకు అదే కోరిక. ఆయనను ముసుకులేని ముఖంతో చూడాలి. ఆయన నామము వారి నుదుటిపై ఉంది అంటే ఏమిటి? ప్రతి ఒక్కడూ క్రీస్తు నామము ధరిస్తాడు. ప్రతి ఒక్కనికి వాని వాని వ్యక్తిత్వాలున్నాయి. యేసు పోలికలుంటాయి. పరలోకంలో వివిధమైన పరిచర్యలుంటాయి. ప్రభు ఎవరికి ఏ ఏ పనులు కేటాయిస్తాడో అది ఆయనకే తెలుసు. నూతన యెరూషలేములో దీపమక్కర్లేదు. సూర్యచంద్రులతో పనే లేదు. ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడు. ఆయనే వారికి కాంతి. ఆయన సన్నిధే శాంతి. నిత్యత్వంలో సంఘవధువు ప్రభువుతో పరిపాలిస్తుంది. పాత సృష్టి అంతటి మీద ఆదాముకు అధికారమిచ్చాడు దేవుడు. కొత్త సృష్టిలో దేవుడు మనకు ఏమి అధికారమిస్తాడో, ఏ బాధ్యతలు అప్పగిస్తాడో. దేవునికి స్తోత్రం. నూతన యెరూషలేములో జీవజల నది. యెహెజ్కేలు దర్శనంలోని నదిని చూచారా? యెహెజ్కేలు 47:5 మందిరపు గడప క్రింది నుండి పారే లోతైన నది. మిక్కిలి లోతై దాటలేనంత నది. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది. కీర్తనలు 46:4 ఒక నది కలదు. దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నవి. 3:18 నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారింది. 14:8 ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారుతాయి. యూదుల దృష్టిలో పాలస్తీనా వాగ్దత్త భూమిపై నదులు అంటే తేనె, పాలు, ద్రాక్షరసం, నూనె. దేవుడు జీవజలముల ఊట. జీవజలము అంటే పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 7:38-39 యేసు అన్నాడు, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. నాయందు విశ్వాసముంచే వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. తన యందు విశ్వాసముంచేవారు పొందబోయే ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పాడు. జీవవృక్షం నూతన యెరూషలేములో ఉంది. యెహెజ్కేలు 47:12 జీవవృక్షాన్ని చూడండి. నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చే సకల జాతి వృక్షములు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుతున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారమునకు, ఆకులు ఔషధానికి వినియోగిస్తాయి. ఆత్మను కూడా ఒక ఫలవృక్షానికి పోల్చటం జరిగింది. గలతీ పత్రిక 5:22-23